அபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஹரிஹி ஓம். பரமேஸ்வரஸ்வரூபையின சபைக்கு நமஸ்காரம். ஸ்ரீராமாயண பிரவச்சனாலு பூர்த்தி அயிப்போயின் தர்வாத சிட்ட சிவர சுவாமிக்கு மகாசாம்ராஜ்ய பட்டாபிஷேகம் ஜரிகேட்டப்படு ఇతపూర్వం ఎలా అయితే రామచంద్రమూర్తికి రామాయణాంతర్గతంగా పట్టాభిషేకం జరిగినప్పటి సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి వర్ణించి ఉన్నారో తదనుగుణంగా జరిపించాలి అని గోపాలకృష్ణ గారికి, ఇతర పరమభాగవతులైనటువంటి కార్యకర్తలకి ఒక సత్సంకల్పం ఉదయించింది. అందుకని స్వామి నందిగ్రామం నుంచి అయోధ్య వెళ్ళారు కదా, అలాగే ఆ రోజున రథం మీద స్వామి బయలుదేరి ఒక 10 వీధులలో ఒక్కసారి ఊరిరిగింపు జరిగి దానికి ముందు ఎలా అయితే రామచంద్రుడు పట్టాభిషేకానికి వచ్చే ముందు కొంతమంది వేద బ్రాహ్మణులు ముందు నడిచి పిండి వంటలు నడిచి కన్నెపిల్లలు నడిచి ఆదనక సువాసిని స్త్రీలు నడిచి వాళ్ళ చేతులలో పువ్వులు మొదలైనటువంటి మంగళద్రవ్యాల్ని పట్టుకుని వెళ్ళారో, అలాగే రామచంద్రమూర్తిని పురవీధుల గుండా తిప్పి తీసుకొచ్చి ఆ ఊరిరిగింపు జరిగిన తర్వాత ఇక్కడ మహాసామ్రాజ్య పట్టాభిషేకం యథాశాస్త్ర ప్రకారంగా కలశలు పెట్టి ఆవాహన చేసి చెయ్యాలి అని పెద్దలు సంకల్పం చేశారు. చాలా మంచిదే, రామచంద్రమూర్తి అంత అద్భుతంగా చేయించుకోవాలి అని ఆయన యొక్క అభీష్టం అయినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. దానికి సంబంధించి గతంలో చాలామంది మేము ఆ రోజున కళ్యాణంలో పాల్గొనలేకపోయాము అని గోపాలకృష్ణ గారికి చెప్పినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఉజ్జాయింపుగా బహుశా ఈ తేదీల్లో ఆ కార్యక్రమాలు పడతాయి అని ముందుగానే ఊహ చేసి తదభ్యంతరకరంగా ఎవరైనా పాపం పాల్గొనేటటువంటి వారికి అకస్మాత్తుగా చెప్తే ఇబ్బంది పడతారు, ముందే చెప్తే అలా పాల్గొనేవారు ఎవరైనా ఉంటే ఉత్సాహం ఉంటే సిద్ధపడతారు అని ఇవాళ నుంచి దానికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తున్నారు. సరే, నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి రాముడు తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని పరాక్రమము ఉన్నప్పటికీ తాను ప్రదర్శించేటటువంటి ఓర్పుని ఈ లోకము తప్పుగా అర్థం చేసుకుందని, దాన్ని చేతకానితనంగా భావిస్తోందని, అందుచేత ఈ 3 లోకములను కూడా లయం చేస్తానని, ఎక్కడా ఏ జీవి కదలడానికి వీలు లేనటువంటి రీతిలో అస్త్రప్రయోగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి కోదండాన్ని చేతిలో పట్టుకున్నంత మాత్రం చేత లక్ష్మణమూర్తి మహానుభావుడు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క పాదములు గట్టిగా పట్టుకుని, అన్నయ్య నీకు కోపం కూడదు, ఎందుచేతంటే లోకములో ఎవరో ఒక్కరు తప్పు చేశారని లోకాన్నంతటికీ ఉపద్రవాన్ని తీసుకొస్తాను అని నువ్వు అనకూడదు, సర్వభూత హితేరత అని నువ్వు సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి, నువ్వు ఈ కోపమును ఉపసంహరించవలసినది అని ప్రార్థన చేసి కొన్ని అందమైనటువంటి యుక్తులను చూపిస్తారు. ఎందుచేత అంటే అన్నిటికన్నా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పౌరుష పరాక్రమాలు నిజంగా రామచంద్రమూర్తితో పోల్చడానికి అంత తుల్యమైన వాడు కాకపోయినా నా చిటికిన వేలికి పనికిరాడని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తాడు రావణాసురుడు. ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎంతో వినయ విధేయతలతో ప్రవర్తిస్తారు ఆయన. అటువంటి వాడు ఖేదానికి లోనైతే అందున 13 సంవత్సరాలుగా అరణ్యవాసం చేస్తున్నటువంటి వ్యక్తిని నమ్మి ఆయనతో పాటు అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి భార్య సహధర్మచారిణి సీతమ్మ తల్లి కనపడకుండా పోయినటువంటి సందర్భంలో ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి వెళ్ళిందో, ప్రాణాలతో ఉందో లేదో ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఏర్పడినటువంటి క్రోధాన్ని ఉపసంహరింపచేయడానికి మాట్లాడడము అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది అశిధారా వ్రతం. చాలా జాగ్రత్తగా మాట్లాడగలగాలి, రామచంద్రమూర్తి యొక్క మనస్సు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడగలగాలి. నిజంగా లక్ష్మణమూర్తి శీలం ఒక్కొక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుచేత అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రామాయణంలో అంతకుముందు సీతమ్మ అమ్మా అది ఒక రాక్షసుడు వేసిన కేకమ్మా, అది మా అన్నగారి కేక కాదు అన్నాడు. అంటే అవతార ప్రయోజనమనండి మరొకటనండి, కథాంతర్గతంగా మాత్రం సీతమ్మ తల్లి నిర్బంధించి నువ్వు దుష్టబుద్ధితో రాముడి వెంట వచ్చావు, నువ్వు వెళ్ళవలసిందే అరణ్యంలోకి అని నిర్బంధిస్తే మహానుభావుడు అరణ్యంలోకి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఎదురొచ్చి కనపడి ఎందుచేత సీతమ్మని విడిచిపెట్టి నువ్వు వచ్చావు అని అడిగితే నేను అన్నయ్య నా అంత నేనుగా రాలేదు, కోరి రాలేదు, కానీ సీతమ్మ పంపితే తప్పనిసరి పరిస్థితులలో నా పట్ల మాట్లాడకూడనటువంటి రీతిలో మాట్లాడితే అన్నయ్య నేను వచ్చాను అని చెప్తే, రామచంద్రమూర్తి అన్నారు, అయినా నువ్వు కోపమునకు వశుడవయ్యావు లక్ష్మణ, అలా నువ్వు రాకుండా ఉండవలసింది అన్నారు. మీరు ఈ సన్నివేశాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇవాల్టి రోజు పరిస్థితుల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే అటువంటి మాట ఏ తమ్ముడైనా ఏ అన్నగారైనా ఆ సందర్భంలో అన్నాడనుకోండి, ఆ తమ్ముడు నిజమేనేమో అని చేతులు కట్టుకుని నమస్కారం చేసి అన్నయ్య వెంట పరిగెత్తి అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఎంతమాత్రము మనస్సు ఖేదపడకుండా ప్రవర్తించగలిగినటువంటి రీతిలో ఉండగలడా? ఉండలేడు. కానీ ఇది లక్ష్మణమూర్తి యొక్క ఔదార్యం. మహానుభావుడు, ఆయన ఆగ్రహం చెందడు, మనస్సు ఖేదపడిందన్నట్టుగా ప్రవర్తించడు. ఆయన అంటాడు, లోకస్వభావయే వైష యయాతిర్నహుషాత్మజః గత శక్రేణ సాలోక్య మనయస్త్వం తమస్తృషత్. అన్నయ్యా చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో, కష్టాలనేటటువంటివి ఎవరో ఒక్కరికే రావడం కాదన్నయ్యా, గతంలో కూడా కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మహాత్ముల చరిత్రలు దేని కొరకు చదువుట అంటే, మహాత్ముల యొక్క చరిత్రలు చదివితే వారు పడినటువంటి కష్టాలు చూస్తే అంతటి వారంతంత కష్టాలు పడి ఓర్మి ప్రదర్శించారు, ఇంకా నేను ఎంతటి వాణ్ణి, వారి కష్టం ముందు నా కష్టం ఏపాటి అని మనలో ఒక రకమైనటువంటి ధైర్యం కలగాలి. అందుకని మనస్సే కదా దేనికైనా ప్రధానం. మనస్సు విపరీతమైనటువంటి ఖేదానికి లోనైపోయినా, మనస్సు విశేషమైనటువంటి తాదాత్మ్యతకి లోనైపోయి అన్నింటికీ నేనే కారణమన్నా, రెండింటి చేత ఉపద్రవమే వస్తుంది. అందుచేతనే మహాత్ముల యొక్క చరిత్రలు కథలు చదవండి 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 అని ఎందుకు చదివిస్తారంటే, వాళ్ళు పడిన కష్టాలు చూస్తే దాని ముందు నేను పడుతున్న కష్టాలు ఏపాటి అని ఒక్కసారి మనస్సుకి ఒక స్థైర్యం కలుగుతుంది. అటువంటి స్థితిలో కూడా వారు ఎంతమాత్రము చిన్నబుచ్చుకోలేదే, వారి స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే, మరి నేనెందుకు విడిచిపెట్టాలి అని నువ్వు కూడా పూనికతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం నీ యందు ఏర్పడుతుంది. అందుచేత చదవమంటారు. అందుకని లక్ష్మణుడు ఎంత గొప్పగా ఉదహరిస్తున్నాడో చూడండి. లోకము యొక్క స్వభావం అంతే అన్నయ్యా, ఎందరో మహాత్ములు జీవితాల్లో కష్టపడ్డారు. కష్టపడకుండా మహాత్ముల జీవితాలన్నీ కూడా ఏదో పరిచినటువంటి పూలపాంపులు కావు. వాళ్ళు కూడా ముళ్ళపాంపుల మీద పడుకున్నారు, వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. ఒక్కసారి ఆలోచించు, నహుషుని యొక్క కుమారుడైనటువంటి యయాతి ఎంత కష్టానికి లోనయ్యాడో జ్ఞాపకం ఉందా అని అడిగారు. అయితే ఇప్పుడు నేను యయాతి చరిత్ర అంతా చెప్తూ కూర్చుంటే యథార్థానికి ఇవాళ ఉపన్యాస సమయం అంతా యయాతికే పట్టేస్తుంది. అందుకని యయాతి యొక్క జీవితం గురించి నేను ఇవాళ స్పృశించదలుచుకోలేదు. ఎందుకంటే అది శ్రీమద్భాగవతంలో నవమస్కంధం అనుకుంటాను, నవమస్కంధంలో యయాతి చరిత్ర చెప్తారు. ఆ దేవయానిని వివాహం చేసుకోవడం, తదనంతరం శర్మిష్ఠని వివాహం చేసుకోవడం, తన మామగారికే కోపం వచ్చి శాపం ఇవ్వడం శుక్రాచార్యులు వారు, అకారణంగా వృద్ధాప్యం రావడం, తదనంతరం కొడుకులలో ఎవరు వృద్ధాప్యం పుచ్చుకుంటారని అడగడం, ఇన్ని చేసినటువంటి యయాతి చిట్ట చివరికి స్వర్గలోకానికి వెళ్ళాడు. వెడితే దేవేంద్రుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. యయాతి ఎన్ని కష్టాలు పడ్డాడో జీవితంలో పడి తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, యయాతి నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడెవరు అని అడిగారు. అడిగితే తాను అసత్యం చెప్పని వాడు యయాతి, తాను ఎన్నడూ అసత్యం పలకలేదు. అందుకని ఆయన ఆలోచించి వినయంతోనే చెప్పారు, నేను అసత్యం పలకలేదు అన్నారు. నీ వేపుకి చూపించి ఒక విషయాన్ని నీయంత నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడవు, నిన్ను పొగుడుకున్నవాడివి, అందుచేత నువ్వు స్వర్గంలో ఉండడానికి వీల్లేదని కిందకి తోసేశారు. దేవేంద్రుడంతటి వాడితో సాలోక్యాన్ని పొంది జీవితకాలం కష్టపడినటువంటి యయాతి ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పినటువంటి ఒక జవాబుకి స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడన్నయ్యా, జ్ఞాపకం తెచ్చుకో ఎంత కష్టపడ్డాడు ఆ రోజున యయాతి. అలాగే మహర్షిర్యో వశిష్ఠస్తు యపితుర్న పురోహిత ఆహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన గురువు గారు వశిష్ఠ మహర్షి ఉన్నారు, మహానుభావుడు బ్రహ్మర్షి, నూర్గురు కుమారులు ఉన్నారు. నూర్గురు కుమారులు ఒక్కరోజు జన్మించారు, పుత్రశతం జన్మించింది అని చెప్పి ఎంతో ఆనందించాడు. అందున నూర్గురు కొడుకులున్నారని ఒక్క కుమారుడు భ్రష్టుడున్నాడా? లేడు. నూర్గురు తండ్రి మాట వినేవారే, నూర్గురు తపస్సుని ఆచరించేవారే, నూర్గురు సత్యసంధులే. అటువంటి నూర్గురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురి శరీరాలను వదిలిపెట్టేశారు. బాలకాండలో విన్నారు కదా, విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా అశ్వమాంస నీతాహార ముష్టిక నామ నిర్ఘృణాహ అని శాపమిస్తాడు. కుక్క మాంసం తింటూ వాళ్ళందరూ పృథివ్యాం అనువర్తిత అని వాళ్ళందరూ భూమి మీద తిరుగుతుంటారు. 1000 సంవత్సరముల పాటు కుక్క మాంసం తినే వాళ్ళగా పుట్టాలి అని చెప్పి శపించాడు ఆయన. అందుచేత వాళ్ళందరూ ఒకే రోజు శరీరాలని వదిలిపెట్టేశారు. మన గురువు గారికి అంత కష్టం వచ్చింది. అయితే మాత్రం మన గురువుగారు బెంగపెట్టుకున్నారు అనయ్య, జీవితాన్ని నడిపించుకోవట్లా. అందుకని యచేయం జగతామాత దేవీ లోక నమస్కృత అశ్యాశ్చలనం భూమి దృశ్యతే సత్యం సశ్రవ. అనయ్య మనం రోజు కంటితో చూస్తున్నాం, అదిగో ఎదురుగుండా సూర్యుడున్నాడు చంద్రుడున్నాడు, మనం నడుస్తున్నటువంటి భూమి ఉన్నది. అటువంటి భూమి మహా ఓర్పు కలిగినటువంటిది, ఇంత మంచిని భరిస్తోంది. భరించేటటువంటి వాడిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఆ భారం చేత బాధపడినటువంటి వాడై ఒక్కసారి అటో ఇటో కదులుతాడు. ఎందుకని, ఒంటి మీద విపరీతమైన బరువు పెట్టారనుకోండి, ఆ బరువు మొయ్యలేక ఏం చేస్తాడు, అబ్బా అని అట్నించిటో ఇట్నించటో తిప్పుకుంటాడు. కానీ మరి భూమో ఎప్పటి నుంచి ఉంది? యాచేయం జగతామాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమి దృశ్యతే సత్య సంశ్రవ. ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది, లోకమంతటి చేత నమస్కరింపబడుతోంది, ఇంతమందిని భరిస్తోంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మొయ్యలేక భూమికి కూడా కష్టం వచ్చి అన్నయ్య కదులుతోంది. బాలకాండలో విన్నాం కదా, ఎందుకు కదులుతుంది భూమి అంటే, పాపుల యొక్క సంఖ్య పెరిగిపోతే, పాపభారాన్ని మొయ్యలేకపోతే, భగవంతుణ్ణి తిరస్కరించేటటువంటి వారి సంఖ్య ఎక్కువైతే ఆనాడు భూమికి బరువై భూమి కదులుతుంది. అందుచేత అన్నయ్య ఇంత ఓర్పు కలిగినటువంటి భూమికి కూడా కష్టం వస్తోంది. కష్టం వచ్చి భూమి కూడా కదులుతోంది ఒక్కొక్కనాడు. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రౌ గ్రహణం అభ్యుపేతౌ మహాబలం. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇటువంటి లోకాలనన్నింటినీ కూడా కాపాడేటటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. సూర్యచంద్రులిద్దరూ పాపగ్రహముల చేత గ్రసింపబట్టలేదా అన్నయ్య, కష్టపట్టలేదా, ఎంతమంది మహాత్ములు బాధలు పడ్డారన్నయ్య, ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, నీకు వచ్చినటువంటి క్రోధాన్ని విడిచిపెట్టాలి కదా. మనిషి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడిన నాడు కదా అన్నయ్య, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టనప్పుడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యము ప్రకాశించేది. అందుకని నీకింత కోపం రావచ్చా అన్నయ్య, దయచేసి విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణుడు చెప్పినటువంటి ఈ మాటల్ని మనకి ఇవ్వడం వెనక అతల ఒక గొప్ప రహస్యం ఉంది. మనుష్యులై పుట్టినటువంటి వాళ్ళకి ప్రతి వారికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి మీరు మనుష్య శరీరంలోకి వచ్చిన తరువాత ఎంత గొప్పవారమనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, ఖచ్చితంగా కష్టం అన్నది ఉండి తీరుతుంది. కొంతమంది ఒక అమాయకపు ప్రశ్న వేస్తుంటారు, ఏమండి రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి ఎడం చేతి మీద పుండు పుట్టడం ఏమిటండి, అంతటి మహానుభావుడు ఆయన ఎవరో బాత్రూంలో జాడి పడిపోయి ఆయనకి నడు నెప్పెట్టడం ఏమిటండి, లేకపోతే ఆయన ఎవరో అంతటి మహానుభావుడు ఆయనకి ఆపరేషన్ జరగడం ఏమిటండి అంటుంటారు. ఎంతటి మహానుభావుడైనా ఒకసారి శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమునకు కష్టము సుఖము రెండు ఉంటాయి. మనకి జ్ఞానికి తేడా ఒక్క చోటే వస్తుంది. ఎక్కడొస్తుందంటే, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత. అంతా పుణ్యమే చేశామా, పాపం చెయ్యలేదా? పుణ్యమూ చేశాము పాపము చేశాము. ఆ కారణం చేత చేసినటువంటి పుణ్యానికి కాలస్వరూపంగా భగవానుడు మీకు సత్ఫలితాన్ని ఇస్తాడు, శుభాన్ని అనుభవిస్తారు. మీరు చేసిన పాపానికి కూడా కాలస్వరూపంలోనే ఫలితాన్ని ఇవ్వాలి. అందుచేత ఒకనాడు మీ మనస్సుకి ఖేదము కలిగేటట్టుగా మిమ్మల్ని దుఃఖ పెడతాడు. అందుకని మనకి ఒక జ్వరమో ఒక పడిశమో వచ్చిందనుకోండి, వస్తే మనం దాంతో తాదాత్మ్యత చెందుతాం. అబ్బా పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి అని ఎంత బాధపడిపోతామో. ఇంకా ఏ పని చెయ్యమన్నా పడిశమే. రేపు పెళ్ళికి వెళ్ళాలండి, ఏం పెళ్ళి, దిక్కుమాలిన పెళ్ళి, ఓ పక్క నుంచి పడిశం ఇలా పట్టేస్తే ఏమండి అన్నం తింటారా? ఏమన్నం తిన్ను, రుచి తెలిస్తే కదా పడిశం పట్టేస్తే. ఏమండి కాసేపు రామాయణం చెప్తున్నారట వింట, ఏం విన్ను, ఓ పక్క పడిశంతో చస్తుంటే. ప్రతిదానికి పడిశమే. అంటే అంతగా తాదాత్మ్యత చెందుతాం. జ్ఞానికున్న గొప్ప గుణం ఏమిటంటే జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు కూడా సాక్షిగా ఉంటాడు. ఆ సాక్షిగా ఉండడంలో గొప్పతనం ఉంది. అది ఒక విషయం తెలుసుకోండి, ఇలా చెప్పి నేను జ్ఞానిని అవ్వలేను. అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఆ జ్ఞానమునందు నిలబడతాడు. అందుకే అద్వైతము కేవలము అనుభూతి. అద్వైతం ఈజ్ నాట్ ఎ బుక్కిష్ నాలెడ్జ్. పుస్తకాలు పెట్టి చదువుకుని తెచ్చుకునేటటువంటిది అద్వైత జ్ఞానం కాదు. అద్వైతం అనేటటువంటిది మీకు అనుభవంలోకి రావాలి. అనుభవంలో నిలబడితేనే దాన్ని అద్వైతం అని పిలుస్తారు. ఆ సాక్షిగా నిలబడి దీనికి పుండు పుట్టిందా, ఇది పడుకుందా, ఇది అన్నం తిందా అని, తన ఇంట్లో ఓ కుక్క పిల్ల అన్నం తిందా, కుక్క పడుకుందా, కుక్క మురుగుతోందా అని కుక్కని తాను వేరుగా చూసినట్టు తాను తన శరీరాన్ని వేరుగా చూస్తే సుందరకాండలో హనుమ చూస్తారు అలాగా. అలా వేరుగా చూడగలిగితే ఆనాడు వాడు జ్ఞాని. ఎందుకని ఆత్మయందు స్థిరముగా నిలబడ్డాడు, అపరోక్షానుభూతిని పొందుతున్నాడు. అటువంటి జ్ఞాని శరీరమునకొచ్చేటటువంటి కష్టానికి సుఖానికి సాక్షిగా ఉంటాడు. అందుచేత మహాత్ములకి రాదా దుఃఖం వస్తుంది శరీరానికి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళు ఏడవరు. వాళ్ళు ఎందుకు ఏడవరు? వచ్చింది నాకు కాదు, లోపలున్న నేననబడేటటువంటి ఆత్మకి సుఖము దుఃఖము రెండూ లేవని ద్వంద్వాతీతమైంది. అది కాల్చపడదు, నరకపడదు, తడపపడదు, అతకపడదు, కొరకపడదు, తినబడదు, అది మొక్కలు చేయబడదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరి ఏది బాధలు పడేది? ఇది బాధపడుతున్న దీన్ని సుఖపడుతున్న దీన్ని వాళ్ళు సాక్షిగా ఉండి చూస్తారు. అలా సాక్షిగా ఉండి చేసేవాడెవరో చూసేవాడెవరో వాడు జ్ఞాని. నువ్వు ఆ జ్ఞానివన్నయ్యా, అందుకని నీకు సమస్తం తెలుసు. కానీ ఇవాళ గమ్మత్తు ఏమిటంటే నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని వచ్చిన శోకం కప్పింది. కప్పడం చేత ఏమైందంటే దీనికి వచ్చిన కష్టానికి రాముడంతటి వాడివి, ఇంతటి మహాజ్ఞానివి వశుడు అవుతున్నావు. నేను చేస్తున్నది ఏమిటో తెలుసా అన్నయ్య, నువ్వు సహజంగా నిప్పువి, నీకు జ్ఞానం ఉంది, నేను నీకు బోధ చెయ్యగలిగిన వాడిని అన్నయ్య, నీకు నేను చెప్పనా, నీ చేత నేను చెప్పించుకునేవాణ్ణి. మరి ఎందుకు చెప్తున్నాను అంటే నీకు శోకము ఇవాళ కప్పింది. ఆ కప్పినటువంటి దాన్ని ఒక్కసారి ఊదేస్తున్నాను, బూడిదని ఊదేసి మళ్ళీ నీ అంత నువ్వు సహజంగా నిప్పుగా ప్రకాశించాలి. ప్రకాశిస్తే నీ ముందు నిలబడగలిగిన వాడు లేడిహ, నువ్వు మహాజ్ఞానిగా నిలబడతావు. అంతే అన్నయ్య నీ చేస్తున్నది, తప్ప నువ్వు నాకు బోధ చేసేవాడివా అని అనుకోకన్నయ్య. ఇందులో నేను దోషంగా కావాలని నీకు చెప్పగలిగిన వాణ్ణి అని నేను చెప్పట్లేదు. లక్ష్మణమూర్తి ధూర్తుళ్ళే కనపడతాడు, కోపం ఎక్కువ ఉన్నవాళ్లే కనపడతాడు, కానీ మహాత్ముడికి ఎంత ఎలా మాట్లాడడం తెలుసో, అంత దుఃఖంతో ఉన్న అన్నగారిలో వస్తున్నటువంటి మార్పుల్ని తాను గమనించినటువంటి వాడై అన్నగారిలో వస్తున్న మార్పుని మార్చి అన్నయ్యని మళ్ళీ సహజ స్థితిలోకి తీసుకురావడానికి ఎంత గొప్ప గొప్ప విశేషణాలని తీసుకొచ్చి అక్కడ వేసి ఎటువంటి ఉపమానాల్ని చాతుర్యంతో చూపించి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దైవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తంతే జ్ఞానం సంబోధయామ్యహం. అన్నయ్య ఇవాళ శోకము చేత నీ జ్ఞానము కప్పబడిపోయింది, ఆ శోకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానంతే. నీకు జ్ఞానం కలిగించే ప్రయత్నం నేను చెయ్యట్లేదు, నువ్వు సహజంగా జ్ఞానివి అని లక్ష్మణమూర్తి అంటేట ఈ మాటలు చెప్తే పూర్వజోప్యుక్త మాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రఘవ. రెండుండాలి. మారీచుడు ఒక అందమైన మాట చెప్పాడు రావణాసురుడితో చెప్పేటప్పుడు వక్త శ్రోచాత శ్రోతాచ దుర్లభ అన్నాడు. సులభ పురుషారాజన్ సతతం సుఖదుఃఖ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్వ వక్త శ్రోతాచ దుర్లభ అన్నాడు. మొన్న అరణ్యకాండ చెప్తున్నప్పుడు ఆ మారీచ ఘట్టంలో చెప్పే కదా, అందరూ ప్రియంగా మాట్లాడతారు కానీ అవతలవాడు ప్రమాదంలో ఉన్నప్పుడు అవతలవాణ్ణి హెచ్చరించి మంచి మార్గంలో పెట్టడం కోసమని మంచి చెప్పేవాడు అన్నయ్య దొరకడు. రావణ దొరకడు, ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. వక్త శ్రోతాచ దుర్లభ, వక్త శ్రోత ఇద్దరూ దొరకరు అని చెప్పాడు. ఇంత చెప్పి చెప్పాడు, విన్నాడా రావణాసురుడు? అన్నీ విని ఏమన్నాడు? నువ్వు మంత్రివి, నేను రాజుని, నేను నిన్నే విడిగాను, నువ్వు నాకేం చెప్తున్నావు? పంచరూపాణి రాజానో ధారయం చబితేజసౌ అని అగ్నేర్ వరుణశ్చ సోమశ్చ అని ఆ రోజున పెద్ద నీతి చెప్పాడు. రాజంటే ఏమనుకున్నావు? ఐదు రూపాల్లో ఉంటాడు అగ్ని, సోముడు, వరుణుడు, యముడు, ఇవన్నీ రాజు యొక్క స్వరూపాలే. నిన్ను నేను అడిగానా ఇవన్నీ చెప్పమని? నేను చెప్పింది నిన్ను రమ్మని చెప్పి చెప్పానంటే, నువ్వు రాకపోతే ఇక్కడ చచ్చిపోతావు, వస్తే రాముడి చేతిలో చస్తావో చావో తెలియదు అన్నాడు. అందుచేత చెప్పినా వినేవాడు ఉండడు. ఎంత గొప్ప మాట వేసేశారో చూడండి వాల్మీకి మహర్షి. సారగ్రాహీ మహాసారం అన్నారు రామచంద్రమూర్తి. సారగ్రాహి, అవతలవాడు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి సారమును గ్రహించి తన యొక్క స్వరూపమును దిద్దుకోగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఇది మనుష్యులకు ఉండి తీరవలసినటువంటి లక్షణం. ఒక కుక్క ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు కుక్కని కర్ర పెట్టి కొట్టండి, దానికి ఇది తినవలసిన పదార్థము అని అనిపించినప్పుడు ఇంట్లోకి చొరపడకుండా ఉండదు కుక్క. కుక్క అంటేనే చొరబడుతుంది. ఒక పిల్లి, మీరు ఎన్ని మాటలు పిల్లిని కొట్టండి, అది పాలు కనబడితే పాల మీద మూత తీసేసి పాలల్లో నోరు పెట్టేస్తుంది. కాకి దాన్ని ఎన్ని మాటలు కొట్టండి, అది వంటింట్లోకి చొరబడి ఆ గిన్నె మీద ఉన్న మూత చక్కగా లాగేసి ముక్కందులో పెట్టేసి కావలసిందని తినేస్తుంది. కానీ ఒక మనిషికి ఒక లక్షణం ఉండాలి, తాను తప్పు చెయ్యడం దోషము అని శాస్త్రం అనలేదు. నువ్వు తెలియక తప్పు చేస్తే ప్రాయశ్చిత్తము చేత మన్నింపబడుతుంది. నువ్వు పొందినటువంటి ఆ పరివేదన చేత అది మన్నింపబడుతుంది అని చెప్పింది. అరే రే, నేను ఇంత పొరపాటు చేసేసాను రా, ఇంత తప్పు చేశాను రా అని నువ్వు లోపల నీ తప్పు తెలుసుకుని దుఃఖపడితే, వేరొకసారి అటువంటి పాపపు పని చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం నీ యందు నిలబడుతుంది అని చెప్పింది. అందుచేత మనిషి ఒక్కడే చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉంది. అతను ఒక మంచి మాట అన్నది వినపడితే ఆ మాటని తాను లోపలికి తీసుకొని నిలవ పెట్టుకుని తన జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోవడానికి సిద్ధపడక మనస్సులో నువ్వు ఎన్ని విన్నా ప్రయోజనము ఒక్కటే. చిల్లు కుండలో ఎన్ని నీళ్లు పోయి ఆ కుండ నిండుతుందా? ఒక్కనాటికి నిండదు. నువ్వు ఒక చోటికి వెళ్ళినప్పుడు ఇందులో ఇది ఒక మంచి మాట, ఇది ఋషి చెప్పారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి మనం రుణపడి ఉన్నాం, వారు మనకి రామాయణం ఇచ్చారు, ఇది మనని ఉద్ధరించడానికి చెప్పిన మాట అని నువ్వు విశ్వసించినది నిజమైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడం కూడా ప్రారంభించాలి. రాముడు చూపిస్తున్నాడు మనకి. ఎక్కడ రావణాసురుడికి రాముడికి తేడా? ఇక్కడే తేడా. వెంటనే చూపిస్తున్నారు. సీతమ్మ తల్లి చెప్పలేదా రావణాసురుడితో? చెప్పింది నాశనం అయిపోతామని. విన్నాడా? వినలేదు. బలాత్కారంగా తీసుకెళ్లి అమ్మవారికి తన యొక్క ఐశ్వర్యాన్నంతటినీ చూపించాడు. మరి అదే రాముడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడి దగ్గర లక్ష్మణుడు ఉపదేశం పొందాడు, శిష్యుడు రాముడికి. ఎందుకని? ఏ ఒక్క విషయాన్ని విశ్వామిత్రుడు లక్ష్మణుడికి ఉపదేశం చెయ్యలేదు, అన్ని విషయాలు రాముడికొక్కడికే ఉపదేశం చేశారు. రాముడు లక్ష్మణుడికి ఉపదేశం చేశాడు. అందుకని రాముడు లక్ష్మణుడికి గురువు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి శాస్త్రం శిష్యుడు చెప్పచ్చా? చెప్పాడు. చెప్పి ఏమాటన్నాడు? నువ్వు జ్ఞానివన్నయ్యా, నేను ఇవాళ శోకం ఆవరించింది, దాన్ని తొలగించే ప్రయత్నం చేశానంతే అన్నయ్యా అన్నాడు. సారగ్రాహి అంటే వినదగునెవ్వరు చెప్పిన విననంతని వేగపడక వివరింపదగున్నని, ఎవ్వరు చెప్పినా అందులో మంచి ఉంటే తీసుకోగలిగినటువంటి లక్షణము మనిషి అన్న వాడికి ఉండి తీరాలి. పూర్ణమైన మనుష్యుడు కనుక, మనుష్య లక్షణములు ఉన్నవాడు కనుక, మనిషిగా రామాయణంలో నడిచాడు కనుక, ఒక మనిషికి ఉండవలసిన లక్షణాన్ని ఇవాళ రామచంద్రమూర్తి నిరూపిస్తున్నారు. అందుచేత ఆ విషయాన్ని స్వీకరించారు ఆయన. స్వీకరించి తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశారు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో అలా విడిచిపెట్టి లక్ష్మణుడితో అన్నారు, తమ్ముడా నువ్వు చెప్పిన మాట యథార్థం రా, ఖచ్చితమే, కానీ ఇవాళ సీతమ్మ నా కంటికి కనపడకపోతే, నన్ను అనుగమించి వచ్చినటువంటి ధర్మపత్ని అయిన సీత లేకపోతే నేను బ్రతకలేను, ఇది యథార్థం. ఎందుచేత ఒక నరుడిగా లక్షణం ఉండి తీరాలి. అందుకని అది కూడా సాక్షి మాత్రంగా చూస్తానంటే మళ్ళీ ప్రవర్తనలో దోషం వచ్చేస్తుంది. తను గృహస్థాశ్రమంలో ఉన్నారు. అందుకని సీతమ్మని వెతుకుదాం. ఈ పర్వత శ్రేణులలో, ఈ కొండలో, ఈ పర్వతంలో ఎన్నో చర్యలున్నాయి, ఎన్నో గుహలున్నాయి, ఎన్నో లతాగృహాలున్నాయి, ఎన్నో పొదలున్నాయి, ఎక్కడైనా సీతమ్మ ఉంటుందో, సీతమ్మ ఉంటుందేమో, వెతుకుదాన్ని రమ్మని అలా ముందుకి బయలుదేరి నడిచి వెడుతున్నారు. అలా నడిచి వెడుతుంటే తతపర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధం జటాయుషం. రాముడు చూసినది జటాయునే, వేరొక గ్రద్దని కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ వెడుతుండగా అక్కడ కాళ్ళు తెగిపోయి రెక్కలు తెగిపోవడం చేత, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎంతటి మనిషికి కూడా తన బుద్ధిలో ప్రమాదం ఎలా వస్తుందో చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఒంటి నిండా రక్తపుధారల చేత తడిసిపోయింది ఆ జటాయు, తడిసిపోయి ఒక మూల కూర్చుంది. అంతకుముందు చూసినటువంటి రక్తపు చుక్కలు సీతమ్మవే అన్న భావన రాముడిలో ఇంకా నిలబడి ఉంది. అటువంటి సమయంలో అటుగా వస్తూ ఇట్లా చూశారు, చూసేటప్పటికీ జటాయువు కనపడింది. అది ఒంటి నిండా నెత్తుటితో ఉంది. అప్పటి వరకు రావణాసురుణ్ణి పీల్చి పిప్పి చేసింది సామాన్య యుద్ధం కాదు. ఎందుకంటే ఆ రోజున వెనక నుంచి కూడా వచ్చింది జటాయువు. వచ్చి రావణుడు కత్తి తీసి ఎందుకు నరికేశాడంటే సీతమ్మని కింద కూర్చోబెట్టి ఎన్నడూ ఎవ్వరూ చెయ్యలేని పనొకటి చేసింది జటాయువు. వెనక నుంచి వచ్చి ఆ రావణాసురుని యొక్క వీపునంతటినీ చీల్చేసింది, తన ముక్కుతో చీల్చేసి వాడి జుత్తు పీకేసింది. కోపం వచ్చి శిరస్సు మీద ఉన్న జుత్తుని పీకేస్తే వాడు ఆ బాధ తట్టుకోలేపాడు. తట్టుకోలేక సీతమ్మని కింద దింపేసి కత్తి తీసి ఆయన యొక్క పక్షాలని నరికేశాడు. అందుచేత ఆ ముక్కు నిండా నెత్తురుంది, అక్కడ కూర్చునుంది. ఆ జటాయువుని చూశారు రామచంద్రమూర్తి. చూసి చూడగానే అనుకున్నారట, తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం తమన్ రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. ఆ పక్షిని చూడగానే రాముడు అనుకున్నాడు, ఓహోహో ఇదిరా గృధ్రరూపమిదం రక్షో వ్యక్తం భవతి కానని, ఇది రాక్షస రూపంలో ఉన్నటువంటి వాడు పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతమ్మని ఈ పక్షే తినేసి, కాబట్టి ఈ పక్షిని ఇప్పుడు నేను సంహరిస్తాను, దీన్ని నమ్మాను, ఇది ప్రమాదం తెచ్చింది. ఇప్పుడు అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను నా వింటినారికి సంధించి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేకుండా నిలువుగా వెళ్ళేటటువంటి బాణాలతో ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తానన్నాడు రాముడు అని గబగబా కోదండం పట్టుకుని ఆ బాణం తీసి సంధిస్తూ ఆయన దృష్టి ఏమిటి, జటాయువు ఎగిరిపోతుందని గబగబా పరిగెత్తి జటాయువు వైపు పెడుతున్నారు. పెడుతుంటే ఆ జటాయువు అంది, ఒక్కొక్క క్యారెక్టర్ చూడండి రామాయణంలో, నిజంగా రామా నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను అలాంటి వాడిని కానయ్యా, ఎంత మాట పడితే అంత మాట, ఎటువంటి భావన పడితే ఆ భావనతో ఉండడమే అని అనలేదు. రాముడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంది జటాయువు. ఇది జటాయువు యొక్క గొప్పతనం. ఆయన నన్ను అనేశారండి అనడం గొప్ప కాదు, ఆయన ఏ పరిస్థితుల్లో అన్నారన్నది నువ్వు లెక్క పెట్టుకోగలవాలి, మనిషివి కాబట్టి. లేకపోతే ఆయన ఏదో చికాకులో ఉన్నాడు, ఆయన మంచి విసుగులో ఉన్నాడు, అప్పుడు వెళ్ళి నువ్వు ఆయన్ని విసిగించి ఆయన విసుగ్గా మాట్లాడితే, ఆయన విసుగ్గా మాట్లాడాడు అని నింద వేస్తే దానికి మనుష్యత్వం అక్కర్లేదు. నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకుని నేను వెళ్ళకూడని సమయంలో వెళ్ళానేమో అని నువ్వు అనుకుంటే ఆనాడు నువ్వు మనుష్యుడవు, ఆనాడు నువ్వు ధర్మం తెలిసి ఉన్నవాడివి. ధర్మం తెలిసి ఉండడానికి మనిషి అక్కర్లేదు. తిరియక్ జంతువులలో ఉపాధితో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి ఈ ధర్మం ఉంటుంది. జటాయువుని ఎవరు అడిగారని వచ్చింది రామచంద్రమూర్తితో, జటాయువుని ఒకరు అడిగారని రాలేదు. దశరథ మహారాజు గారు బ్రతికుంటే రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఎలా ఉండలేకపోయేవాడో, నేను నీ తండ్రికి స్నేహితుండయా అని అడగగానే మొట్టమొదట చెప్పింది నా పేరు జటాయువు అని చెప్పలేదు. అరణ్యకాండలో ఏమని చెప్పింది,
అగస్త్య మహర్షి చెప్పినటువంటి ప్రాంతాన్ని వెతుక్కుంటూ పంచవటి కోసం వెళ్ళిపోతుంటే చెట్టు మీద కనపడింది రాక్షసుడు అనుకున్నాడు రామచంద్రమూర్తి. నేను నీ తండ్రి యొక్క స్నేహితుణ్ణి, నీ తండ్రి నీ కాననవాసాన్ని ఎలా భరించలేడో నీ తండ్రి స్నేహితుణ్ణి కాబట్టి నేను భరించలేను. తండ్రి స్నేహితుణ్ణి అని చెప్పుకున్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించారు. ఒకనాడు ఎక్కడో తన స్నేహితుని యొక్క కుమార్తె కనపడుతుంది అనుకోకుండా, ఏమమ్మా ఇక్కడున్నామంటాం, అంకుల్ నాకు ఇవాళ కష్టం వచ్చిందండి అందుకని ఇక్కడ ఉండిపోయాను అంటే ముఖం చాటేసిన వాడు స్నేహితుడు కాడు. అమ్మా ఈవిడ మా స్నేహితుడి కూతురండి అని చెప్పి ఆ పిల్లని చూడగానే తను ఎంత పనిలో ఉన్నా ఆపి తండ్రి ఎలా పిల్లకి సాయం చేస్తాడో అప్పుడు అలా నువ్వు సాయం చేసిన నాడే ఈ పిల్ల తండ్రికి నే స్నేహితుండని చెప్పుకోవడానికి నువ్వు అర్హుడివి. నీ తండ్రికి నే స్నేహితుండంది అంది కాబట్టి తండ్రి ఎలా నిలబడతాడో అలా నిలబడింది. అడగకపోయినా నీతో సీతమ్మతో లక్ష్మణుడితో ఉండి కాపాడతాను అంది. రాముడు అడిగాడా వెళ్ళేటప్పుడు, జటాయువుతో చెప్పలేదు లక్ష్మణుడితో చెప్పెళ్ళాడు. జటాయువు గురించి సీతమ్మ ఒక మాట చెప్పింది, జటాయువు కనపడితే వీడు ఓపిక ఉన్నవాడు, చేతిలో అస్త్రమున్నవాడు, రథం మీద ఉన్నవాడు, వీడితో జటాయువు 60,000 సంవత్సరముల వయస్సున్న వృద్ధుడివి నువ్వు యుద్ధం చెయ్యలేవంది. అంటే జటాయువు చెప్పుకున్నాడు, మనం విన్నారు కదా నాకు 60,000 సంవత్సరాల వయస్సురా, నేను నీతో యుద్ధం చెయ్యలేను, అయినా నిన్ను వెళ్ళనిస్తాననుకుంటున్నావేమో, నిన్ను వెళ్ళనివ్వనన్నాడు. దేనికి దేనికి కట్టుబడి? రాముడికి ఆనాడిచ్చిన మాటకి కట్టుబడ్డాడు. రాముడు మాటకి ఎలా కట్టుబడ్డాడో తాను రామునికి ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. ఇది ధర్మం కాదా? అటువంటి ధర్మమూర్తి రాముడికి ఇవ్వాల వచ్చిన కష్టమేమిటో తనకి తెలుసు. సీతమ్మని ఎత్తుకుపోయాడు రావణుడు అన్న విషయం స్పష్టంగా తెలుసున్నవాడు అక్కడ జటాయువు ఒక్కడే. తెలుసున్న జటాయువు బాణం పట్టుకుని రాముడు పరిగెత్తుకొస్తుంటే ఈ స్థితిలో రాముడు అలా ఉండడం అన్యాయం కాదు అని తెలుసుకోకుండా తిరిగి వ్యగ్రతతో జటాయువు మాట్లాడతాడా? అలా మాట్లాడితే తండ్రి అవుతాడా? కొడుకు ఖేదపడి కష్టంలో తండ్రి మీద నోరెత్తిన ఆ తండ్రి ఎలా నిగ్రహించుకుంటాడో, వీడు కష్టంలో ఉన్నాడు రా ఇలా మాట్లాడుతున్నాడు, ఇది వాడి స్వరూపం కాదు, నా కొడుకు అలా మాట్లాడు, ఇవాళ నా కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు, ఆ కష్టంలో నా మీద విసుక్కున్నాడు అని కడుపులో పెట్టుకున్న తండ్రిలా జటాయువు ఎలా ఎందుకు ఇచ్చారు సర్టిఫికెట్? రామచంద్రమూర్తి జటాయువుకి సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం, జటాయువుకి మోక్షం ఇవ్వడానికి కారణం, మోక్షం అనడానికి కూడా లేదు, గచ్చలోకమనుత్తమ అన్నారు, ఉత్తమమైన లోకాలకు వెళ్ళమన్నారు. అందుచేత ఎందుకు ఇచ్చారో ఈ సన్నివేశాన్ని చూపిస్తారు వాల్మీకి మహర్షి. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, మహర్షికి తీర్పులు చెప్పే అలవాటు లేదు రామాయణంలో, ఆయన తీర్పులు చెప్పరు. మీరు కథాగమనాన్ని గమనిస్తూ మీరు మానసిక దర్శనం చెయ్యాలి. దర్శనం చేస్తే పాత్రల యొక్క ఔచిత్యం ఏమిటో మీకు అర్థమవుతుంది సంభాషణ. అందుకని జటాయు అన్నాడు, యాయోషధి మివాయుష్మన్ అన్వేషసి మహావని సాదేవి మమచ ప్రాణ రావణేనోభయం హృతం. ఎంత గొప్ప మాటో చూడండి, ప్రాణం పోయే ముందు కూడా అరణ్యంలో దేని గురించి వెతుకుతారు వెతికేవాళ్ళు? ఓషధుల గురించి వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు? ఓషధి ఏం చేస్తుంది? వచ్చిన రోగాన్ని పోగొట్టి స్వస్థతనిస్తుంది. ఎక్కడుంది రోగం? రోగం మా ఇంట్లోనూ నేను ఇక్కడ ఉండం, రోగి రోగము కలిసి ఉంటాయి ఎప్పుడును. రోగం ఏం చేస్తుంది? చాలా సంతోషాన్ని ఎప్పుడూ ఇవ్వదు, రోగం ఎప్పుడూ బాధే పెడుతుంది. అందుకనే బాధయే రోగము యొక్క స్వరూపం. బాధకి రోగానికి తేడా లేదు. అయితే రోగం వచ్చిన వాళ్ళందరూ తొందరగా దాన్ని పంపించేద్దామని ఎందుకు చూస్తారు? రోగం సుఖస్వరూపం అనుకోండి, ఎవరు పంపించారు? అసలు డాక్టర్ గారు కనపడితే బే నాకేం లేదండి నాకేం లేదండి అంటాడు. రోగమే దుఃఖస్వరూపము. అటువంటి దుఃఖస్వరూపమైనటువంటి రోగం పోగొట్టడానికి ఏది ఉండాలి? ఓషధి ఉండాలి. ఇవాళ సీతమ్మని దేంతో పోల్చారంటే ఓషధితో పోల్చాడు జటాయువు. ఎందుకని? ఆ ఓషధి పక్కన లేకపోవడమే నీకు ఇవాళ దుఃఖం వస్తోంది. దుఃఖం అనే రోగం, రోగానికి దుఃఖానికి తేడా లేదు. అందుకని ఓషధి కావాలి. ఇవాళ నువ్వు మహారణ్యంలో ఓషధి కోసం వెతికినట్టు వెతుకుతున్నావు సీతమ్మని. ఎంత అర్థం చేసుకుని మాట్లాడండి ఈ మాట, ప్రాణం పోయేటప్పుడు ఇది అనడానికి ఎంత సంస్కారం ఉంటే నోటి వెంటి మాట వస్తుంది తన మీదకి బాణాలు పట్టుకొస్తున్నవాడి మీద. ఏమి జటాయు, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి మహానుభావుడికి? పచ్చయితే మాత్రమే ఆ జటాయువును అర్థం చేసుకున్న వారు. జటాయువుకటువంటి పద్యాలు రాసిన వారు కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారే. అందుకని మహానుభావుడు ఆ జటాయు అన్నట్ట, నువ్వు ఏ ఓషధి గురించి ఈ మహారణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఓషధి స్వరూపమైన సీతమ్మని నా ప్రాణాలని రెండిటినీ పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా అన్నారు. నేను కాదు రామా అనలేదు, ముందెవరి గురించి చెప్పారు? తన ప్రాణాలు లెక్కలేదు, పోయిన ప్రాణాలు పోనే పోయాయి. ఇంకొకసారి రాముడు బాణం వేసేస్తే ఏమవుతుంది? రాముడి చేతిలో పోతాడు. దాని గురించి ఆయనకి బాధ లేదు, పాపం కోపంలో ఉన్నాడు, వేస్తే వేయని బాణం. ముందు మాట చెప్పవలసింది సీతమ్మను ఎవరు పట్టుకెళ్లారో చెప్పాలి. అప్పుడు కూడా అవతల వారి బాధని తీర్చే ప్రయత్నమే. పచ్చి అయితే ఏమండి, ఎంత పరోపకార బుద్ధి, ఎంత గొప్ప బుద్ధి జటాయువుని. అందుకే అరణ్యకాండలో అంత పెద్ద పీటేశారు, జటాయువు యొక్క మోక్షాన్ని వింటే చాలరా, నీ పాపరాశి ధ్వంసం అవుతుందన్నారు. అంత గొప్ప పక్షి. అందుచేత ఈ మాట చెప్పిందిట, రావణేనోభయం భృతం, ఉభయం రెండూ కూడా రావణుడే తీసుకుపోయాడని అని. త్వయా విరహితాదేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్ట రావణేన బలీయస. నీవు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. పరిశ్రాంతస్య మే పక్షే చిత్వా ఖడ్గేన రావణ సీతామాదాయ వైదేహి ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం తుమర్హసి. నాయనా రామ, సీతమ్మను అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. ఇదిగో రావణుడి రథాన్ని పడగొట్టాను, సారథిని పడగొట్టాను, ధ్వజాన్ని పడగొట్టాను, ఛత్రచామరములను పడగొట్టాను, వాడికి వింజామరలు వీచేవాళ్ళని పడగొట్టాను. కానీ అదిగో ఆ పిశాచముఖం కలిగిన గాడిదల్ని పడగొట్టాను. పెద్దవాణ్ణి కదా, వాణ్ణి నిగ్రహించలేకపోయానయ్యా. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాలని సృష్టి చేశాడు. నా రెక్కలు కోసేశాడయ్యా కత్తితో, నా కాళ్ళు నరికేశాడయ్యా, అందుకుని నేను ఇంకేమీ చెయ్యలేకపోయాను అంటూ ఒక మాట అంది. రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం తుమర్హసి. రామా, నేను చచ్చిపోయానయ్యా, ఇంకొక్కసారి చంపకు అంది. ఏమి మాటండి ఆ మాట! నిజంగా బాణములకు చచ్చిపోతానన్న భయమైతే ఆ పక్షి ఈ మాట అంటుందా? ఎందుకు ఇంకొక్కసారి చంపకంది? నేను సీతమ్మని తినేశానేమోనన్న భావం నీలో పెట్టుకోకు రామా, దానికి ఇంకొక మాట చచ్చిపోతాను. ఇంకా ఆ భావం నీలో ఉండకూడదు. ఎంత గొప్ప మాట, ఎంత ఔదార్య బుద్ధి, ఎంత ప్రీతి, ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత ధర్మం ఒక పక్షి అయితే మాత్రం. ఇది చూశాట రాముడు నిజంగా ఆ సమయంలో ఎంత విచలితుడైపోయి ఉంటాడో, అంత ధర్మమూర్తి, అంతటి ప్రాజ్ఞుడు, అంతటి మహాజ్ఞాని. అందుకే అన్నాడు లక్ష్మణుడు, అన్నయ్యా శోకం బూది కప్పుతోంది అన్నయ్యా, ఇవాళ నీ జ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. బూది కప్పితే నిప్పు కూడా ప్రకాశించదు. శోకం ఆవరిస్తే ఒక్కొక్క నాడు తనకు అపకారం చెయ్యనివాడు అపకారం చేసిన వాడిలా, ఉపకారం చేసిన వాడు అపకారం చేసిన వాడిలా కనపడతాడు. చాలా కోపంతో, చాలా వ్యగ్రతతో ఉన్నాడు అనుకోండి, భార్య ఎవరి పేరు చెప్తే వాడినే తిరుగుతుంటాడు. అబ్బో ఇవాళ ఈయన మూడు బాగులేదంటుంది. ఏమిటి దాని అర్థం? ఎవరి పేరు చెప్పినా ఆ రోజున చీకటి కోణాన్ని స్పృశిస్తూ ఉంటాడు. ఎందుకని? బుద్ధి ఎందు వైక్లభ్యం ఏర్పడింది, వ్యగ్రత ఏర్పడింది, ఏర్పడిన శోకం చేత, బాధ చేత. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను నిపపాతా వశో భూమౌ రురోద సహలక్ష్మణ. ఆ రచన వాల్మీకి మహర్షికే చెల్లిందండి. నా మోహం 7 రోజుల్లో అరణ్యకాండ నేను చెప్తే నేను అంతకన్నా పాపం చేసిన వాడిని ఇంకెవడుంటాడు ప్రపంచంలో? కానీ చెప్పాలి కాబట్టి పూర్తి చేయడం. కానీ ఎప్పటికైనా నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చి నా చేత చెప్పించే వైభవం ఇస్తే 5 ఏళ్ళు రామాయణం చెప్ప. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను. ముందు చేసింది ఏమిటిట? గృధ్రరాజం పరిశ్వస్య, ఆ చేతిలో ధనస్సుందన్న విషయాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు చేతిలో ధనస్సుని విడిచిపెట్టి కౌగిలించుకున్నాడు అనుకోండి, అది వేరు. మీరు చేత్తో అమ్మ గంజి వారుస్తూ ఉంటుంది అన్నాం, పిల్ల అమ్మా అని అరిచింది, అరిచిన తర్వాత గంజంతా వార్చేసి అప్పుడు పరిగెడుతుందా? గంజి వారుస్తున్నటువంటి గిన్నెని ఢామ్మని అలా వదిలేసి పరిగెత్తికి వెళ్ళిపోతుందా? అలా గంజి వారుస్తున్న గిన్నెని వదిలేసి వెళ్ళిపోతుంది? లేకపోతే తన స్నానానికి వెడదామని చెప్పి చేతిలో ఏ సబ్బు తువ్వాలు చీర పట్టుకుని పెడుతున్నది అవి పట్టుకుని పరిగెడుతుంది? రక్షించడానికి సబ్బు పనికొస్తుందా, చీర పనికొస్తుందా, తువ్వాలు పనికొస్తుందా, ఎందుకు పనికొస్తాయి అవి? అంతే అలా పట్టుకు పరిగెడుతుంది. అలా కోదండంతో ఉన్నవాడు కోదండంతో వెళ్ళి జటాయువు మీద పడి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేట, ఆ ఏడుస్తున్నప్పుడు చేతిలోంచి కోదండం విడిపోయింది. అంటే శోకము చేత తెలియక కోదండం చేతి నుంచి విడువబడింది. అంటే ఇప్పుడేమైంది, ఏ కోదండాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడో ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు గృధ్రరాజు మీద ఏర్పడినటువంటి ప్రేమ చేత, ఆ తాదాత్మ్యత చేత, ఆయన యొక్క గుణముల చేత ఆకర్షింపబడి అన్నీ మరిచిపోయి ఆయన మీద పడి కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఆయన ఏడిస్తే ఆయన ఏడుస్తాడంతే. అన్నయ్య శోకం తన శోకం, అన్నయ్య సుఖం తన సుఖం. అలాంటి తమ్ముడు ఎక్కడుంటాడండి ప్రపంచంలో? ఎక్కడో ఉన్నారేమో మహానుభావులు, నాకు తెలియదు. అన్నయ్య ఏడిస్తే తను ఏడిచి, అన్నయ్య నవ్వితే తను నవ్వి, అన్నయ్య కారణంగా తను ఏమన్నా దాన్ని వెంటనే మనసులోంచి అవతలకి తీసేయడం కాదు, నిలబడకపోవడం. తీసేయడం అంటే మళ్ళీ కొంతసేపు నిలబడి తను తుడుచుకోవడం, అసలు అది నిలబడకుండా ఎప్పుడూ ప్రీతి మాత్రమే ఉండి ఆ అన్నయ్య వెంటే తిరుగుతూ ఉండేటటువంటి పాత్ర వాల్మీకి సృష్టించారు. రామాయణంలో వచ్చింది తప్ప ఎక్కడుంటాడు ప్రపంచంలో అటువంటి తమ్ముడు? లక్ష్మణ అని పిలువా అని మహానుభావుడు లక్ష్మణుడు, లక్ష్మణుడే. అంచేత ఇద్దరూ కలిసి వెళ్ళి ఆ జటాయువు మీద పడి ఏడుస్తున్నారు. అప్పుడు అంటాడు రాముడు, ఇది శోకానికి పరాకాష్ఠ కింద చెప్తారు ఈ శ్లోకాన్ని పెద్దలు. ఏం చెప్తారంటే, అబ్బాయి ఎప్పుడైనా నాకు రాకూడనంత కష్టం వచ్చింది అనుకుంటే ఈ శ్లోకాన్ని నువ్వు బట్టి పట్టేసాయి, ఇప్పటి మాటలో చెప్పాలంటే బట్టి పట్టేసి ధారణ చేసాయి. చేసేసి ఎప్పుడైనా నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తారు. రామచంద్రమూర్తి అంతటి వాడి నోటి వెంట వచ్చింది ఈ శ్లోకం. ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక చూసి, రాజ్యాద్భ్రంశో, తమ్ముడా రాజ్యం పోయింది, పెద్దవాడిగా పుట్టాను, అన్ని గుణములతో ఉన్నవాడిని. రాముడు తనని తాను పొగుడుకోలేదు, అలా చెప్పలేదు, నేను చెప్తున్నాను. కాబట్టి రాజ్యము తనంత తానుగా నాకు రావాలి, కానీ రావలసిన రాజ్యం రాకుండా పోయింది. అయితే రాముడికి రాజ్యం అంటే అంత ప్రీతి, ఎందుకు అస్తమానం రాజ్యం పోయింది రాజ్యం పోయింది రాజ్యం పోయింది అన్నాం? అంటే క్షత్రియుడు అయినటువంటి వాడికి తనలో ఉన్నటువంటి శక్తి చేత చాలామందిని కాపాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు ఉంటుందంటే రాజుగా ఉన్నప్పుడు. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ సభాముఖంగా ఇందులో రికార్డింగ్ ఒకటి అవుతోంది, మళ్ళీ కొంతమందిని నేను పొగిడాను అని అనిపించుకోవడం ఎందుకు, నాకు తెలిసి ఈ ఊళ్ళోనే ఒక ఆఫీసర్ గారు ఒక తల్లి ఉండేది. ఆ తల్లి ఒకనొకప్పుడు డిప్యూటీ కలెక్టర్ కస్టమ్స్గా సెలెక్ట్ అయ్యారు మెడ్రాస్లో. ఉన్నప్పుడు ఆవిడ కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా ఉంటే, కస్టమ్స్లో డిప్యూటీ కలెక్టర్గా చేసుకోవచ్చుగా, ఫ్రెష్ రిక్రూట్మెంట్, హాయిగా అందులో జాయిన్ అయ్యారు. నాతో ఒకసారి మాట్లాడుతూ ఆవిడ అన్నారు, నేను ఎందుకు వదిలేశానో తెలుసా కోటేశ్వరారావు పోస్టు, అందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి అన్నారు. నేను ఐ కెనాట్ ఫర్గెట్ దట్ స్టేట్మెంట్ టిల్ డేట్. అది నిజంగా ఒక మనిషి యొక్క జీవితంలోని అనుభవంలోంచి వచ్చిన మాట. ఒక్కొక్కరు మాట్లాడే మాట జీవితంలో అలా చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతాయి. ఇవాళ మా రమణారావు గారు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అక్షతలు వేద్దామని వెళ్ళాం. వెడితే అక్కడ డాక్టర్ గారు ఎవరు, జగదీశ్వరి గారు, డాక్టర్ జగదీశ్వరి గారు కనపడి మాట్లాడుతూ అన్నారు, కోటేశ్వరరావు గారు భగవంతుడి వైపుకి తిరిగి ప్రవచనాలు అవి వినాలని ఉంటుందండి, డబ్బు కోసం ప్రాక్టీస్ చేయట్లేదు కోటేశ్వరారు, ఇప్పుడు దేనికోసం ప్రాక్టీస్ చేస్తున్నానో చెప్పమంటారా అన్నారు. అమ్మా దేని గురించి అన్నాను. కోటేశ్వరరావు గారు 9 నెలలు కడుపులో బిడ్డని పెట్టుకుని ఆ బిడ్డ కోసం పరితపించినటువంటి తల్లి ప్రసవించినప్పుడు ఆ మొదటి బిడ్డని చూసే అదృష్టం మాది. బయటికి తీసి ఆ పిల్లని తల్లికి ఇలా చూపించేటటువంటి మొదటి అదృష్టం మాది. ఆ కడుపులో పెట్టుకున్న బిడ్డ పైకొచ్చినప్పుడు ఆ పిల్లవంక తల్లి చూసిన మొదటి చూపు చేత తల్లి ముఖంలో ఏర్పడినటువంటి కాంతిని దర్శించగలిగిన అదృష్టం వైద్యురాలిగా నాది. అది పోగొట్టుకోలేక ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు. ఎంత గొప్ప మాట, ఏమి సెల్ఫ్ యాక్చువలైజేషన్! పరవశించిపోయాను నేను ఆ మాటకి నిజంగా. అలా ఆ తల్లి అన్నారు నాతో ఒకసారి, ఇందులో హ్యూమన్ ఎలిమెంట్ లేదండి కోటేశ్వరారు, అందుకని నేను మళ్ళీ గ్రూప్ 1 రాసి RDO IAS కన్ఫర్ అయితే ఇవాళ నేను ఏదో ఈ పోస్ట్లో ఉన్నాను అని ఏదో చెప్పారనుకోండి. చేత ఎందుకు అంటే హ్యూమన్ ఎలిమెంట్ అన్నమాట ఎందుకు చెప్పానంటే 10 మందికి ఉపకారం.